జీవన సౌఖ్య పురాగమిది. రాజయోగంలో పరమాత్మ పరిచయం, తర్వాత యోగం యొక్క పద్ధతి, ఎలా యోగం చేయాలి, ఈ విషయం పైన ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజయోగానికి అర్థమే ఆత్మకి పరమాత్ముడితో సంబంధం. ఈ యొక్క సంబంధానికి రాజయోగము అని అనడం జరిగింది. కాబట్టి పరమాత్మ పరిచయం వివరంగా తెలుసుకోవటం అతి అవసరం. ఎందుకంటే మనం ఎవరినైనా జ్ఞాపకం చేయాలనుకుంటే వాళ్ళ పరిచయం అవసరం, వాళ్ళతో సంబంధం ఉండాలి. వాళ్ళతో ఏదైనా ప్రాప్తి లభిస్తుంది అనుకోండి, వాళ్ళతో స్నేహం ఉంటుంది అనుకోండి, సహజంగా వాళ్ళ యొక్క జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏ వ్యక్తితో అయినా సరే, సంబంధం లేని వ్యక్తి మీకు గుర్తుకు రారు కదా, పరిచయం లేని వ్యక్తిని మీరు గుర్తు చేయలేరు. ఎవరితో ప్రేమ ఉంటుందో వాళ్ళ జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఎవరితో ప్రాప్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళని మర్చిపోలేరు మీరు. ఇలా పరిచయము, సంబంధము, స్నేహము, ప్రాప్తి జ్ఞాపకానికి ఆధారం. అదేవిధంగా పరమాత్ముడికి జ్ఞాపకం చేయాలనుకున్నా కానీ పరమాత్ముడి యొక్క యథార్థమైన పరిచయము, పరమాత్ముడితో సంబంధం, పరమాత్ముడితో ప్రేమ, పరమాత్ముడితో ప్రాప్తులు, ఇవన్నీ మనం పొందినప్పుడే పరమాత్ముడి యొక్క జ్ఞాపకం సహజంగా లభిస్తూ ఉంటుంది, పరమాత్ముడి యొక్క జ్ఞాపకం సహజంగా వస్తూ ఉంటుంది. తినిన సాయంత్రం కూడా కొంత మీకు పరమాత్మ పరిచయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగాయి. పరిచయంలో పేరు, రూపము, ఉండే స్థానము, వాళ్ళు చేసే ఆ కర్తవ్యాలు, వీటన్నిటికీ పరిచయం అంటారు. మిమ్మల్ని పరిచయం అడుగుతారనుకోండి, ఏం చెప్తారు మీరు? మీ పేరు చెప్తారు, మీరు ఉండే ఊరు చెప్తారు, మీరు చేసే పని ఏంటో అది చెప్తారు. అయితే పరమాత్మ రూపము, నామము, అతడి యొక్క ధామము, అతడి యొక్క కర్తవ్యాలు, ఇవన్నీ తెలుసుకోవటమే వాస్తవంగా అతడి యొక్క పరిచయాన్ని తెలుస్తున్నట్టు. అయితే ఇంతకు ముందు మనం జ్ఞాపకం చేసేవాళ్ళం కానీ యథార్థమైన పరిచయం మనకి తెలియకుండా జ్ఞాపకం చేశాం. అడ్రస్ లేకుండా ఎవరికైనా మీరు లెటర్ రాశారనుకోండి, ఎక్కడ చేరుతుంది ఆ లెటర్? మరి తిరిగి మన దగ్గరే వస్తుంది, లేకపోతే అక్కడ పడి ఉంటుంది. ఎక్కడికి రావు, వాళ్ళకైతే చేరదు కదా సరైన అడ్రస్ లేనట్టయితే. అదేవిధంగా ఇప్పుడు వరకు మనం పరమాత్ముడికి జ్ఞాపకం చేస్తూ వచ్చాం, కానీ అతడి యొక్క పరిచయం మాత్రం మనకి యథార్థంగా తెలియదు, సరైన అడ్రస్ లేదు. మరి జవాబు ఎలా వస్తుంది? సరైన అడ్రస్ లేకపోతే రాదు కదా. అందువల్ల పరమాత్ముడే తన యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఒకరితో కలుసుకోవడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మనకి తెలిసి ఉంటుంది, కానీ ఆ వాళ్ళెవరో తెలియకుంటే లాభం లేదు. ఆ వాళ్ళ ఇంటి ముందు ఎన్నోసార్లు తిరిగిన వాళ్ళతో మనం. అదేవిధంగా మనము పరమాత్మ పరిచయాన్ని కూడా రాజయోగం కోసం పరిచయం తెలుసుకోవటం అతి అవసరం. నిన్న కూడా చెప్పడం జరిగింది కదా, పరం ఆత్మ అంటే సర్వశ్రేష్టమైనటువంటి వాడు. అతడు కూడా ఆత్మే, కానీ మన ఆత్మ కన్నా శ్రేష్టమైనటువంటి వాడు, కాబట్టి పరం ఆత్మ అని అనడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మహాన్ ఆత్మ, దేవ ఆత్మ, పుణ్య ఆత్మ, పవిత్ర ఆత్మ అంటారు, కానీ పరం ఆత్మ అంటే ఈ ఆత్మలందరికీ శ్రేష్టమైనటువంటి వాడు, దేవ ఆత్మల కన్నా శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్ముడు. దేవతల్ని కూడా తయారు చేసింది పరమాత్ముడే. దేవతలు వేరు, పరమాత్ముడు వేరు. దేవతలంటే మనుషుల్లాగే ఉంటారు, వాళ్ళ స్వభావము, వాళ్ళ గుణాలు దేవత లాంటిది, దివ్య గుణాలు, దివ్యమైన స్వభావం వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళని దేవతలు అంటాం. మనుషులు కామక్రోధ లోభ అవగుణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని మనుషులు అంటారు. పరమాత్ముడు సర్వగుణాలకి సాగరుడు. ఈ తేడా అన్నమాట మనుషులకి, దేవతలకి, పరమాత్ముడికి. పరమాత్ముడు దేవతలు ఒకలే కాదు, వేరువేరు. దేవతలు అంటే దేవతలు చాలా మంది ఉంటారు, పరమాత్ముడు అంటే ఒక్కడే అతడు. అతడికే దేవుడు, పరమాత్ముడు, భగవంతుడు అని అంటూ ఉంటారు. అతడి యొక్క దివ్యమైన నామం శివుడు. శివుడు అనగా కళ్యాణకారి, మంగళకారి, దానికి అర్థం శుభకారి. అందరికి మేలు చేసేటువంటి వాడు, కాబట్టి శివుడు అని అంటారు. అంటే చాలా మంది మీరు శైవ మతస్థులు కావచ్చు అనుకుంటారు, కానీ శైవ మతము వైష్ణవ మతం అసలు నిన్న చెప్పడం జరిగింది. ఈ మత కుల మతం అంతా ఏర్పరచుకున్నది మనుష్యులు, పరమాత్ముడు కాదు తయారు చేసింది. అయితే శివుడు అనగా దాని యొక్క సంస్కృతం పదము శివుడు, దాని యొక్క అర్థం మంగళకారి, శుభకారి, కళ్యాణకారి, అందరికీ మేలు చేసేటువంటి వాడు. ఈ చిత్రంలో చూపించడం జరిగింది పరమాత్ముడు యొక్క రూపం జ్యోతి బిందు స్వరూపం. మన యొక్క ఆత్మ యొక్క రూపం కూడా జ్యోతి బిందు స్వరూపమే కదా, నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది. ఆత్మ నక్షత్రం లాగా భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయినట్టయితే శరీరానికి కళ ఉండదు. ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి కళ అనేది చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే దానికి ఏమి కళ ఉండదు అన్నట్టు. ఆ ఆత్మ ఎలా జ్యోతి స్వరూపం ఉంటుందో పరమాత్ముడు కూడా జ్యోతి స్వరూపుడే. అతడి యొక్క రూపం జ్యోతి బిందు స్వరూపం, అతడి యొక్క నామం శివుడు. కానీ పరమాత్ముడి యొక్క నామానికి మన నామానికి తేడా ఉంటుంది. మనకి పేరు మనం చేసే పనులకి సంబంధం ఉండదు, కానీ పరమాత్ముడి యొక్క పేరు మాత్రం కర్తవ్య వాచకమైనటువంటిది, కర్తవ్య వాచకమైన నామము. శివుడు అనగా కళ్యాణకారి, సదాశివుడు అంటారు. అంటే ఎల్లప్పుడూ అందరికీ కళ్యాణమే చేస్తాడు, తర్వాత మేలు చేసేవాడు, అందరికీ మేలు జరగాలి అని ఆలోచించేవాడు. ఈరోజు మనుషులకు పేర్లు కూడా చాలా మంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ పేర్లకి పనులకి సంబంధం ఉండవు. శివుడు అని పేరు పెట్టుకోవచ్చు, అందరికీ మోసపెట్టచ్చు. ఒక శిష్యుడు ఒక గురుగారి దగ్గర చెప్పారంట, ఆయన పేరు పాపక్ అని పేరున్నదంట. అంటే వాళ్ళ గురువు గారితో నా పేరు మార్చండి, అందరు పాపక్ పాపక్ అని పేరు పిలుస్తుంటే నాకు నచ్చట్లేదు అని అంటే గురువు గారు చెప్పారంట, సరే నీ ఇష్టం, అందరు పేర్లు అడుగు, ఏ పేరు నచ్చితే నాకు వచ్చి చెప్పు, ఆ పేరు నీకు పెట్టేస్తానని చెప్పారంట. ఆయన ఊర్లో వెళ్తూ అడవిలోకి అడవి నుంచి ఊర్లోకి వెళ్తుంటే దారిలో ఒక శవం ఎదురైంది. అక్కడ చనిపోయిన ఆయన పేరు ఏంటంటే ఆయన అడిగింది అమర్ దాస్ అని పేరు చెప్పారంట. మరి పేరు అమర్ దాస్ ఉంది, ఆయన చనిపోయాడు ఏంటి అని. ఇంకా కొంచెం దూరంలో వెళ్తే ఒక చాకలామె ఎదురైంది. ఆమె అడిగాడు నీ పేరేంటంటే ధన్పాలి అన్నాడు. పేరేమో ధన్పాలి, మరి పని ఏమో చాకలి పని చేస్తుంది. ఇలా చాలా మంది పేర్లు అడిగాడు, పేరుకి పనికి సంబంధం లేదు. అంటే అలా ఎవరి పేరు నచ్చలేదు, నా పేరు అలాగే ఉంచండి అని చెప్పాడంట. అంటే మనుషుల పేర్లకి కర్తవ్యాలకి సంబంధం ఉండదు అన్నమాట. కానీ పరమాత్ముడి యొక్క నామం మాత్రం కర్తవ్య వాచకమైన నామం. శివుడు అనగా కళ్యాణకారి. ఇప్పుడు దేవాలయాల్లో కూడా సోమనాథ్, రామేశ్వరం అన్ని పేర్లు ఉన్నాయి కదా, అది అర్థంతో సహా ఉన్నాయి. నిన్న చెప్పాం కదా పశుపతినాథ్ అనగా పశువుల నుండి దేవతగా మారుస్తాడు పరమాత్ముడు. అంటే మనుషుల యొక్క బుద్ధి ఈరోజు పశుతుల్యంగా మారిపోయింది, వాళ్ళని దివ్య బుద్ధిని ఇచ్చి దేవతగా తయారు చేస్తారు. తర్వాత బబుల్నాథ్ అనగా ముళ్ళలాగా ఉండే వాళ్ళని పూలలాగా తయారు చేస్తారు. సోమనాథ్ అనగా జ్ఞానామృతాన్ని మనకిస్తారు, కాబట్టి ఆయనకి సోమనాథ్, సోమరసం ఇచ్చేవాడు కాబట్టి సోమనాథ్. పాపకటేశ్వర్ అంటారు, అంటే అతడి యొక్క జ్ఞాపకంతో మన పాపాలన్నీ తొలగిపోతాయి, దగ్ధమైపోతాయి, కాబట్టి పాపకటేశ్వర్. ముక్తేశ్వర్ అన్నారు, అంటే ముక్తి ఇచ్చేటువంటి వాడు. ఇలా అనేక పేర్లతో పరమాత్మ శివుడికి లింగాకారంగా పూజ చేస్తూ ఉంటారు, కానీ పేరు మాత్రం కర్తవ్య వాచకమైన అటువంటి పేర్లు అన్నమాట. అతడి యొక్క దివ్యమైన గుణాలు, ఇవన్నీ అతడి యొక్క గుణాలు. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయాసాగరుడు, శక్తి సాగరుడు, పతిత పావనుడు, సర్వుల యొక్క సద్గతి దాత. ఇలా పరమాత్ముడి యొక్క రూపం బిందువే, కానీ గుణాలలో మాత్రం అతడు సింధు లాంటి వాడు. అంటారు కదా పరమాత్ముడి యొక్క మహిమ అపరమపారమైనటువంటిది, అనంతమైన మహిమ ఉంది అని. అంటే పరమాత్ముడి యొక్క నివాస స్థానం నిన్న కూడా చెప్పడం జరిగింది కదా, పరమాత్ముడు సర్వ ఆత్మలకి తండ్రి. అంటే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో వారందరికీ తండ్రి ఒకే నిరాకార పరమాత్ముడు అన్నమాట. ఈ చిత్రంలో చూపించడం జరిగింది ఎలా సర్వ మతస్థులు నిరాకార పరమాత్ముడికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే మన హిందువులలో శివలింగాకారంగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా, సోమనాథ్, రామేశ్వరం, పశుపతినాథ్, గోపేశ్వరం, విశ్వనాథ్ అని. అదే విధంగా ముస్లింస్ కూడా మక్కా వెళ్తారు వాళ్ళ యాత్ర చేయటానికి, హజ్ చేయటానికి. అక్కడ కూడా లింగాకారమే ఉంటుంది, అల్లాహ నూర్ హే అని అంటారు. తర్వాత జపాన్ లో కూడా బుద్ధుల్ బౌద్ధ ధర్మం వాళ్ళు కూడా ఒక స్టాండ్ పైన లింగం పెట్టుకొని దానిపైన వాళ్ళ దృష్టిని ఏకాగ్రంగా చేసుకుంటారు. క్రైస్ట్ కూడా గాడ్ ఈజ్ లైట్ అని చెప్పాడు. గురు నానక్ కూడా ఏక్ ఓంకార్ అని చెప్పాడు. ఇలా సర్వ ఆత్మల ఏక తండ్రి నిరాకార్ పరమాత్ముడు అన్నమాట. అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, పరమాత్ముడు అయితే ఒక్కడే. మనం అసలు వాస్తవంగా పరమాత్ముడు చెప్పేది ఏంటంటే, మీరందరు నా యొక్క పిల్లలు, మీరందరు సహోదరులు ఉన్నారు. తర్వాత పరమాత్ముడు యొక్క నివాస స్థానం నిన్న చెప్పడం జరిగింది కదా, ఏ విధంగా మనం ఆత్మలము పరంధామం నుంచి వచ్చాము ఈ సృష్టి పైన పాత్ర వహించటానికి. పరమాత్ముడు కూడా ఉండేటువంటి స్థానము పరంధామమే. ఇక్కడ కూడా చూడండి, మన భారతదేశానికి రాజు లాంటి వాళ్ళు ఉంటారు, అంటే రాజ్భవనం అని పేరిస్తారు. ప్రెసిడెంట్ ఉంటాడు అనుకోండి, ప్రెసిడెంట్ హౌస్ అంటారు. అదే విధంగా పరమాత్ముడు పరంధామంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క ఇంటికి పరంధామము అని పేరు వచ్చింది, పరమాత్ముడు ఉండే అటువంటి స్థానం. ఆ ఇంటికి పరంధామము, శాంతిధామము, నిర్వాణధామము, ముక్తి ధామము, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఎలా పేరుందో అక్కడ అలాంటి వాతావరణం ఉంది. నిర్వాణధామం అనగా వాణికి అతీతంగా ఉంటాం, అక్కడ శబ్దం అనేది ఉండదు, శాంతియే శాంతి ఉంటుంది కాబట్టి శాంతి ధామం అంటారు. ముక్తి ధామం అంటారు ఎందుకంటే ఆత్మ అక్కడ ముక్తి పొందుతూ ఉంటుంది, అంటే అన్నిటితో ముక్తి ఉంటుంది ఆత్మకి, శరీరంతో కూడా విముక్తి పొందుతుంది ఆత్మ, ముక్తి ధామము అని అంటారు. బ్రహ్మాండము బ్రహ్మలోకము అంటారు. ఆ బ్రహ్మాండము బ్రహ్మలోకం అంటే ఆత్మలని అండాకారంగా పరంధామంలో ఉంటాయి. అక్కడ ప్రకాశమే ప్రకాశము ఉంటుంది, వెలుగే వెలుగు, ఎందుకంటే ఆత్మ ఉన్నదే జ్యోతి స్వరూపం కదా, కాబట్టి బ్రహ్మలోకము అని అంటారు. ఇలా మన అందరి యొక్క ఇల్లు పరంధామమే. మన ఆత్మ యొక్క తండ్రి ఉండేది కూడా నివాస స్థానం పరంధామమే. ఈ ప్రపంచంలో వచ్చా ఏమనుకుంటారు, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడంటే అందరిలో ఉంటాడు అని అంటారు. మరి పరమాత్ముడు అందరిలో ఉన్నట్టయితే మరి మనం పూజ ఎవరికి చేసేది, ఎందుకంటే మనలో కూడా పరమాత్ముడు ఉన్నాడు కదా. పరమాత్ముడు పరమాత్ముడికి ఎలా పూజ చేస్తాడు, కాదు కదా. మరి అంటారు కదా, భగవంతుడా నాకు మీ యొక్క దర్శనం ఇవ్వాలి అంటారు, మీరు ప్రత్యక్షం కావాలి మా ముందు అంటారు. మరి మీరే దేవుడు ఉన్నప్పుడు ఇంకెవరు ప్రత్యక్షం కావాలి, భగవంతుడా మా కష్టాలని దూరం చెయ్యండి అంటారు. మరి కష్టాలని దూరం చేసేది పరమాత్ముడు, మరి పరమాత్ముడికి కష్టం ఎక్కడి నుంచి వచ్చింది, మీకే మీ భగవంతుడు మీలో కూడా ఉన్నారు కదా, మరి ఎవరికి చెప్తున్నారు మా కష్టాలు దూరం చేయమని. అంటే అతడు వేరు మనం వేరు కదా, అంటే పరమాత్ముడు వేరు ఆత్మ వేరు. ఆత్మ జన్మ మరణ చక్రంలో వస్తుంది, పరమాత్ముడు మాత్రం జన్మ మరణ రహితుడు. పరమాత్ముడు ఇక్కడే అందరిలో ఉన్నట్టయితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఎందుకన్నారు, అంటే పరమాత్ముడు అవతరిస్తారు కదా ఇక్కడ లేనప్పుడే కదా. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, మీరు ధర్మవరం నుంచి వచ్చాము అంటారు, ఇక్కడ ఉండరు కదా అందువల్ల అక్కడ నుంచి వచ్చాము అని చెప్తారు. ఇక్కడే ఉండేవాళ్ళు మేము వచ్చామంటారా, పరమాత్ముడు అవతరిస్తారు అంటే ఇక్కడ లేనట్టు. అంటే పరమాత్ముడు సర్వవ్యాపి కాదు, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనకు అంతా తెలుసు, కానీ అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉంటారు, ఏ గదిలో ఏముంది, ఏ అల్మార్లో ఏముంది అంతా తెలుసు కదా మీకు. ఏ అల్మార్లో ఏముంది తెలుసుకోవడానికి ఆ అల్మార్లో దూరాల్సిన అవసరమా, ఏ డబ్బాలో ఏముందని ఆ డబ్బాలలో దూరాల్సిన అవసరమా, అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా. అదే విధంగా పరమాత్ముడు పరంధామ నివాసి. మరి ఒక ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి మొత్తం భారతదేశాన్ని చూసుకోగలుగుతాడు, పరంధామంలో పరమాత్ముడు ఉండి మొత్తం ప్రపంచాన్ని చూసుకోలేడా, అందరిలో ఉండాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళతోడు సాని ఇది మనము వాళ్ళతోడు ఉంటామనుకోండి నాలుగైదు రోజులు, వాళ్ళు ఎవరు ఉన్నారు ఎలా ఉన్నారు అన్ని తెలిసిపోతుంది కదా. అదే విధంగా మన గురించి తెలుసుకోవడానికి మనలో ఉండాల్సిన అవసరం లేదు, పరమాత్ముడు సర్వజ్ఞుడు, కాని సర్వవ్యాపి కాదు, అందరిలో వ్యాపించి లేడు. కాని భక్తులు తన యొక్క ప్రేమతో ఆ మాట అనేశారు. కాని అంత భక్తి అందరికీ ఉందా? అంటే ఒకసారి చెప్తారు కదా, ఒక గురుగారు తన శిష్యులందరికీ ఒక అరటి పండు తినమని చెప్పాడంట, ఎవ్వరు లేని చోట తినమని. అయితే అందరూ ఎక్కడెక్కడో గోడ వెనక అడవిలలో వెళ్ళి ఏ మనుషులు కనిపించిన చోట్ల తినేసి వచ్చేసారు. ఒక ఆయన మాత్రం తినకుండా వచ్చాడంట. గురుగారు అడిగాడంట, నువ్వు ఎందుకు తినలేదు అరటి పండు అంటే, నాకు ఎక్కడ వెళ్ళినా కానీ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, అందువల్ల నేను తినలేకపోయాను, ఎవరు లేని చోటే లేదు అని అన్నాడు. అంటే ఆయన మనసులో పరమాత్ముడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అక్కడ శ్రీకృష్ణుడు లేడు. అంటే ఏంటి, వా సర్వవ్యాపి అని అనుకుంటారు దీన్ని. కానీ మనకి ఎవరితో ప్రేమ ఉంటుందో ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు కనిపిస్తుంటారు. మీరాకి చూడండి, ఎక్కడ వెళ్తే అక్కడ కృష్ణుడు కనిపించేది, కృష్ణుడితో ప్రేమ అన్నమాట. అందువల్ల ఎక్కడ వెళ్తే అక్కడ కృష్ణుడే కనిపించేది. అంటే మనసులో కృష్ణుడు ఉన్నాడు, మనసులో కృష్ణుడు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడు కనిపించేది. అయితే ఆ భక్తి ప్రేమతో అన్నమాట. కానీ అక్కడ కృష్ణుడు లేడు, మనసులో కృష్ణుడు ఉన్నట్టు. అదేవిధంగా పరమాత్ముడు సర్వవ్యాపి కాదు, పరమాత్ముడు పరమధామ నివాసి అన్నమాట. అయితే ఈ చిత్రంలో చూపించారు, నిన్న చెప్పాం కదా, పరమాత్ముడు సృష్టి పైన అవతరించేది కలియుగ అంతము సతియుగం యొక్క ఆది సమయంలో, అంటే కళ్యాణకారి పురుషోత్తం సంగమయుగంలో. ఇప్పుడు కలియుగం అంతము సతియుగం యొక్క ఆది సమయం నడుస్తూ ఉంది. ఈ సమయంలో పరమాత్ముడు వచ్చి రుద్ర గీత జ్ఞాన యజ్ఞాన్ని స్థాపించారు. ఈ యజ్ఞంలో మనము నువ్వులు నెయ్యి కట్టెలు వేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి పంచవికారాలు దీంట్లో స్వాహా చేయాలి. ఎప్పుడైతే మన పంచవికారాలు స్వాహా చేస్తామో మనం మానవుల నుంచి దేవతగా అవుతాం. మామూలు యజ్ఞాలలో నెయ్యి నువ్వులు అన్ని వేస్తూ ఉంటారు కదా, ఈ యజ్ఞంలో మాత్రం మనలో ఉన్నటువంటి పంచవికారాలు పనికిరాని అటువంటి చెత్త చెదారం, అది మనకు అవసరం లేదు. అయినా కానీ మనం ఉంచుకుంటున్నాం, అలవాటైపోయాం, దానికి అలవాటు పడిపోయాం, అది లేకుంటే ఎలా అని అనుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవానికి వాటి వల్ల మనకు చాలా నష్టం ఉంది. అందువల్ల ఈ యజ్ఞంలో వాటి అన్నిటికీ స్వాహా చేయమని పరమాత్ముడు చెప్తున్నారు. తర్వాత పరమాత్ముడు యొక్క కర్తవ్యాలు ఏంటి అని, ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు కదా. ఇప్పుడు అక్కయ్యలు ఇంట్లో వంట చేస్తారు, ఇల్లు చూసుకుంటారు, అన్నయ్యలు వ్యాపారం చేస్తారు, మరి పరమాత్ముడికి ఏ ఒక్క పని లేదా? ఆయన కర్తవ్యం ఏంటిది? అన్ని పనులు పరమాత్ముడే చేస్తారా? అన్ని పరమాత్ముడే చూడటమే ఆయన పని. అంటే పరమాత్ముడు చేసే కార్యం ఏంటిది? మనం జ్ఞాపకం చేసి చేయటం అది వేరు, పరమాత్ముడు యొక్క కార్యం ఏది? పరమాత్ముడు యొక్క కార్యం ముఖ్యమైన మూడు కర్తవ్యాలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచంలో పరమాత్ముడు యొక్క కార్యాలు కొన్ని ఉన్నాయి, మనం చేసేటి పనులు కొన్ని ఉన్నాయి, ప్రకృతి చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆత్మశక్తి, ప్రకృతి శక్తి, పరమాత్మ శక్తి. ఆత్మ మరియు ప్రకృతి చెయ్యలేని పని పరమాత్మ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి మార్చటం మనుషులు చేయలేరు, ప్రకృతి చేయలేదు, పరమాత్మ చేయగలుగుతాడు. మనం కొన్ని మాత్రమే చేయగలుగుతాం, అన్ని చేయలేం. కానీ మనుషులకి ఈరోజు అహంకారం బాగా ఎక్కువైపోయి మేము ఏమైనా చేయగలుగుతామని. ఏ విధంగా రావణుడికి చూడండి, స్వర్గానికి కూడా మెట్లు కట్టగలుగుతాను నేను అనే అంత అహంకారంలో వచ్చేసాడు. ఆ ఆలోచనతోనే ఆయన వినాశనం అయిపోయిందని చూపిస్తారు. ఆయన వినాశనానికి కారణము ఆయనలో ఉన్నటువంటి అహంకారమే అని అంటారు కదా. అంటే పరమాత్ముడి యొక్క కార్యం ఏంటి, ఆత్మలు చేసే కార్యం ఏంటి, పరమాత్మ అది ప్రకృతి చేసే కార్యం ఏంటిది? అంటే పరమాత్ముడు సృష్టి యొక్క రచయిత, సృష్టికర్త అంటారు ఆయనకి. అంటే ఇంగ్లీష్ లో జీవోడి గాడ్ అంటారు. మూడు అక్షరాలలో ఆయన మూడు కర్తవ్యాలు వచ్చేస్తాయి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. అంటే పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రపంచాన్ని కొత్తగా మారుస్తారు. ఇప్పుడు ఉన్న పాత ప్రపంచాన్ని, పతిత ప్రపంచాన్ని, తమో ప్రధానమైన ప్రపంచాన్ని సతో ప్రధానంగా, తర్వాత పావనంగా, స్వర్గంగా మారుస్తారు. ఇప్పుడు ప్రపంచాన్ని మార్చాలంటే మనుషుల్ని మార్చాలి. మనిషి మారితే ప్రపంచం మారుతుంది. మనుషుల ఆధారంగా దీన్ని స్వర్గము లేక నరకము అంటారు. అందరూ పరస్పరంగా ప్రేమతో సహోదర భావనతో శాంతియుతంగా ఉంటారనుకోండి, ఆ ప్రపంచాన్ని ఏమంటారు? స్వర్గం అంటారు. కొందరు ఇళ్లలో గొడవలు ఉండవు, పోట్లాటలు ఉండవు, అందరూ ప్రేమతో ఉంటారనుకోండి, వారి ఇల్లు స్వర్గం లాగా ఉందంటారు. పోట్లాటలు, అశాంతి, దుఃఖము, హింస ఉంటుందనుకోండి, దాని ఏమంటారు? నరకం లాంటి ఇల్లది అంటారు కదా. మరి నరకం ఎలా అయింది? ఎవరు తయారు చేస్తారు? మనుషులే. మనుషులు తన కర్మలతో ప్రపంచాన్ని నరకంగా మారుస్తారు. మనుషుల యొక్క కర్మలతో ప్రపంచం స్వర్గంగా మారుతుంది. కానీ మనుషుల యొక్క కర్మల్ని మార్చేవాడు కూడా పరమాత్ముడు. అయితే పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నారు. కలియుగానికి సతయుగంగా మార్చాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుష్య ఆత్మలలో మార్పు రావాలి. మన యొక్క మనస్సు, మన యొక్క స్వభావము, మన గుణాలు, మనం చేసే వ్యవహారంలో మార్పు రావాలి. అప్పుడు ప్రపంచం కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకి సత్యమైన గీతా జ్ఞానము, సహజ రాజయోగాన్ని నేర్పించి మన అందరిలో మార్పు తీసుకొస్తారు. మనం మారినప్పుడు ప్రపంచం కంపల్సరీ మారుతుంది అన్నమాట. అయితే పరమాత్ముడు బ్రహ్మ ద్వారా శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చి మనలో మార్పు తీసుకొస్తారు అన్నమాట. అయితే ప్రపంచాన్ని మార్చడం ఒక పరమాత్ముడి యొక్క కార్యమే, మనుషులు చేసే పని కాదు. ఈ ప్రపంచంలో అందరూ చూడండి, పెద్ద పెద్ద సైంటిస్ట్లు అనుకోండి, పెద్ద పెద్ద రాజనేతలు అనుకోండి, ధర్మ నేతలు అనుకోండి, అందరూ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అందరు చేతులు ఎత్తేసేసారు, ఇంకా మేమేం చేయలేమని. ఎందుకంటే వాళ్ళు ఎంతెంత అభివృద్ధి చేస్తున్నారో అంతంత ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, జనాభా సంఖ్య తగ్గించాలని ప్రయత్నం చేసింది గవర్నమెంట్. చాలా సంవత్సరాల నుంచి కోట్లు ఖర్చు పెడుతుంది. జనాభా కంట్రోల్ అయిందా? కంట్రోల్ కాలేదు. ఇంకా జనాభా పెరుగుతూనే ఉంది. ఇంకా అనారోగ్యం దూరం కావాలని ఎన్నో హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ ఎంతో పెట్టింది. రోగాలు తగ్గిపోయాయా? ఇంకా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. డాక్టర్స్కి తెలియనటువంటి రోగాలు వస్తున్నాయి. అంటే ఏ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయగలిగారు? చేయలేకపోయారు. మంది ఇచ్చినా కదే రోగం ఎక్కువ కావటమే కానీ తగ్గిపోవటం అనేది జరగట్లేదు అన్నమాట. అయితే ఈ ప్రపంచం యొక్క సమస్యలన్నింటినీ తీర్చేవాడు ఒకే ఒక్క పరమాత్ముడు అన్నమాట. ఏ విధంగా ఒక డిస్ట్రిక్ట్ లో గొడవలు ఉంటాయనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసుకుంటారు. ఒక రాష్ట్రంలో గొడవలు ఉన్నట్టయితే ఆ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చూసుకుంటారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమే అనేక సమస్యలతో కూడి ఉంది. మొత్తం ప్రపంచంలో దుఃఖము, అశాంతి ఏర్పడి ఉంది. ఈ మొత్తం ప్రపంచం గురించి పట్టించుకునేది ఎవరు? పరమాత్ముడు. అందువల్ల ఆయనకి విశ్వనాథ్ అంటారు. అంటే మొత్తం ప్రపంచానికి యజమాని, తండ్రి అన్నమాట. అంటే కలియుగానికి సతయుగంగా మార్చేటువంటి కార్యం పరమాత్ముడు బ్రహ్మ ద్వారా ప్రస్తుత సమయంలో చేస్తూ ఉన్నారు. తర్వాత శంకర్ ద్వారా వినాశనం. అంటే మామూలుగా ప్రకృతిలో ఎక్కడైనా సరే ముందు స్థాపన జరుగుతుంది, తర్వాత పాలన జరుగుతుంది, తర్వాత వినాశనం జరుగుతుంది. కానీ పరమాత్ముడి యొక్క కార్యము వేరుగా ఉంది. పరమాత్ముడి యొక్క కార్యంలో స్థాపన మరియు వినాశనం రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకవైపు సతయుగాన్ని పరమాత్ముడు స్థాపన చేస్తున్నారు, ఇంకోవైపు కలియుగం యొక్క వినాశనం చేయిస్తూ ఉన్నారు. కలియుగం అధర్మం ఉన్నటువంటి సృష్టి, పాపం కలిగినటువంటి సృష్టి వినాశనం అవుతూ ఉంది. దీని యొక్క వినాశనానికి అనేక ఐటమ్ బాంబ్స్ తయారై ఉన్నాయి. తర్వాత అనేక రకాల మత కలహాలు, వీటన్నిటితో కలియుగం వినాశనం అయిపోతుంది. తర్వాత ఈ ప్రపంచం సతయుగంగా మారుతుంది. దాన్ని పోషించేది విష్ణు ద్వారా అన్నమాట. ఈ సమయంలో ఈ రెండు కార్యాలు పరమాత్మ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రపంచం సతయుగంగా మారుతుందో అప్పుడు శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ యొక్క కంబైన్డ్ రూపం విష్ణు ద్వారా పాలన అనేది జరుగుతుంది. ప్రస్తుత సమయంలో పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ యొక్క ఆధారంగా యొక్క కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఎవరు అనేది కొంత మీకు పరిచయం ఇస్తాను. ఎందుకంటే మీరు ఏ ఆశ్రమంలో కూర్చున్నారో దీన్ని మేమందరం ప్రేమతో మధుబనము అంటాం. అంటే మధుబనము ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి హెడ్ క్వార్టర్. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి స్థాపకుడు ప్రజాపిత బ్రహ్మ అన్నమాట. ప్రజాపిత బ్రహ్మ అది 1937 వీరి పేరేంటంటే దాదా లేఖరాజ్. గొప్ప వజ్ర వ్యాపారస్తుడు అన్నమాట. సింధ్ హైదరాబాద్ లో చాలా పేరు ప్రసిద్ధికి ఉన్నటువంటి వ్యాపారి. చాలా భక్తి దాన పుణ్యంలో చాలా అభిరుచి ఉండేది దాదా లేఖరాజ్ కి. 1937 అంటే చాలా గొప్ప భక్తుడు, మహాదాని కూడా, తర్వాత చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. లౌకికంలో కూడా దాదా లేఖరాజ్ కి అందరు చాలా ప్రేమతో దాదా అని పిలిచేటువంటి వారు. మరి దాదాలో భక్తి యొక్క సంస్కారాలు చాలా అనన్యమైన సంస్కారాలు ఉండేటివి. అంటే వాళ్ళ కోడలు, వాళ్ళ అమ్మాయిలు తన యొక్క అనుభవంలో చెప్తారన్నమాట. ఒకసారి దాదా ఇంట్లో వాళ్ళ మనమడికి అది 21 ఉందంట. గురువు గారు టెలిగ్రామ్ వచ్చిందంట, మీరు రావాలి తప్పనిసరి గాని. అంటే మొత్తం కార్యక్రమం సాయంత్రం ఏర్పాటు చేశారు. కానీ దాదా తన యొక్క భార్యతో చెప్పారు, నేను వెళ్ళాలి, గురువు గారు పిలిచారు కదా. గురువు గారు పిలవటం అంటే కాల్ పిలిచినట్టు, మృత్యు పిలిచినట్టు, నాకు నేను వెళ్లకుండా ఉండలేను అని. మరి బాబా యొక్క దాదా యొక్క పొజిషన్ చాలా గొప్పది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలో వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే రాజులతో కనెక్షన్ ఉండేది, పెద్ద పెద్ద వారితో కనెక్షన్ ఉండేది. అయినా కానీ దాదా ఎవరికి లెక్క చేయలేదు. గురువు గారికి ముందు గౌరవించాలి, గురువు గారి మాటకి గౌరవించాలని ఉద్దేశంతో కార్ డ్రైవర్ కి చెప్పేశారు. అంతా సిద్ధమైపోయి వెళ్ళిపోయారు. ఇలా గురువు గారి పట్ల అనన్యమైన శ్రద్ధ దాదా లేఖరాజ్ కి ఉండేది. తన జీవితంలో 12 గురువుల్ని చేసుకున్నారు. ఏంటంటే పరమాత్ముడు ఎవరు, ఎవరైనా నాకు మార్గం, సరైన మార్గం చూపించాలనే ఉద్దేశంతో 12 గురువుల్ని చేసుకున్నారు. ఇలా 1937 దాదాకి దాదాపు 60 వయసు ఉంది. దాదా యొక్క లౌకిక భార్య చెప్పింది, ఇప్పుడు మీకు 60 వయసు వచ్చింది కదా, ఇప్పుడు మనం వానప్రస్థులుగా అయిపోవాలి, మరి ఇప్పుడు వ్యాపార వ్యవహారంతో మీరు కొంచెం అతీతంగా అయిపోవాలి అంటే, అప్పుడు దాదా చెప్పారంట, ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు వరకు ఎంత సంపాదించాను అంత సంపాదించాలి నేను, అప్పుడు కూర్చొని దాన పుణ్యం చేద్దామని చెప్పారంట. కానీ మనుషుల మనసులో ఒకటి, భగవంతుడి మనసులో ఇంకోటి ఉంటుంది అని చెప్పారు కదా. దాదా లేఖరాజ్ లో చాలా అతీతమైన చాలా మంచి మంచి గుణాలు ఉండేటివి, మనుషులకి కూడా ఆకర్షింపు చేసేటివి. వెయ్యిలలో ఒక్కరు కనిపించేది దాదా లేఖరాజ్. రాజులతో సహా బాబాకు చెప్పేవారు, దాదాకు చెప్పేవారు, మీ స్వభావం ఎంత బాగుంది, మీ యొక్క గుణాలు చూస్తే మాకు అనిపిస్తుంది భగవంతుడితో పొరపాటు అయిపోయింది, భగవంతుడు మిమ్మల్ని రాజుగా చేయాల్సింది కానీ మాకు చేశారు. కానీ వాస్తవంగా భగవంతుడితో పొరపాటు ఏం జరగలేదు, ఎందుకంటే దాదా లేఖరాజుకి పరమాత్ముడు రారాజులుగా చేయదలుచుకున్నారు కదా. ఇలా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆ సమయంలో 1937 దాదాకి సత్సంగంలో కూర్చున్నప్పుడు అలౌకికమైన అనుభూతి కలిగి రూమ్ లోకి వెళ్ళిపోయారు. రూమ్ లో ఫస్ట్ ఇతడికి సాక్షాత్కారం అయింది విష్ణు సాక్షాత్కారం. నారాయణుడు కనిపించాలి, జేబులో కూడా నారాయణ ఫోటో ఉంచుకునేది, ఎక్కడ చూసినా నారాయణుడి ఫోటో బాబాకి బాగా ఇష్టం ఉండేది. తర్వాత బాబాకి లౌకికంలో కూడా స్త్రీల పట్ల గౌరవం అనేది ఉండేది. కొన్ని ఫోటోలలో చూపిస్తారు కదా లక్ష్మి నారాయణుడికి కాలు వతినట్టు. అయితే ఆర్టిస్ట్ కి చెప్పారంట దాదా లేఖరాజ్, నాకు ఈ ఫోటోలో లక్ష్మీ నారాయణకి సమానమైన గౌరవం ఉన్న ఫోటో ఉండాలి, లక్ష్మికి కాలు వత్తడంతో ఇరిపిచ్చేసేయండి, అక్కడ దాసదాసీలు ఉండారా ఏంటి, ఆమె కాలు వత్తాల్సిన అవసరం ఏముంది, శ్రీమన్నారాయణుడు మహారాజు ఉన్నప్పుడు శ్రీ లక్ష్మి మహారాణి కదా, ఈ చిత్రం వద్దు నాకు, ఇద్దరి యొక్క గౌరవం సమానంగా ఉన్న చిత్రం నాకు కావాలి అని. స్త్రీల పట్ల కూడా చాలా గౌరవం అనేది ఉండేది దాదా లేఖరాజ్ కి. ఇలా అందరికి ఆకర్షం చేసేటువంటి వ్యక్తి పరమాత్ముడి వైపుకి కూడా ఆకర్షం చేశాడు అన్నమాట. విష్ణు యొక్క సాక్షాత్కారం అయింది దాదాకి. అప్పుడు విష్ణు వరదానం ఇచ్చాడు ఏంటంటే, అహం చతుర్భుజం తతత్వం, నేనే నువ్వు, నువ్వు నువ్వే నేననమాట. ఇలాంటి వరదానం లభించింది. ప్రపంచంలో ఎంతో మంది భక్తులకి సాక్షాత్కారమైంది. విష్ణు సాక్షాత్కారం, శ్రీకృష్ణుడు సాక్షాత్కారం చాలా మందికి అవుతూ ఉంటది. కానీ అహం చతుర్భుజం తతత్వం యొక్క వరదానం మాత్రం ఈ ఒక వ్యక్తికే లభించింది. అప్పుడు దాదా ఆలోచనలో పడిపోయింది ఏంటంటే, నేనెలా అవుతాను విష్ణు? ఆయన దేవుడు, నేనైతే మామూలు మనిషిని, నేనెలా భగవంతుడు అవుతాను? ఎందుకంటే అప్పటి వరకు అయితే ఆయనకు భగవంతుడు పరిచయం తెలియదు కదా, విష్ణు తర్వాత పరమాత్ముడు యొక్క తేడా తెలియదు. ఆలోచనలో పడిపోయాడు. తర్వాత రోజంతా చాలా గంభీరంగా ఆలోచించేవారు, నాకు సాక్షాత్కారం చేయించిందెవరు, నేను ఎలా దేవుడు అవుతాను? ఇలా ఇంకొకసారి చాలా ఏకాంతంగా కూర్చొని ఇలా సత్సంగంలో కూర్చున్నప్పుడు గదిలో వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకో సాక్షాత్కారం ఏమైందంటే, నిరాకార పరమాత్ముడు యొక్క సాక్షాత్కారం, అంటే నిరాకార పరమాత్ముడు జ్యోతి బిందు స్వరూపుడు సాక్షాత్కారం అయింది, ఇతర శరీరంలో ప్రవేశించినట్టు. తర్వాత కలియుగం వినాశనము, సత్యయుగం యొక్క స్థాపన, ఈ సాక్షాత్కారం కూడా బాబాకి అయ్యాయి. ఎప్పుడైతే కలియుగం సాక్షాత్కారం అయిందో ఇంకెక్కువ బాబాకి వైరాగ్యం ఏర్పడింది. కలియుగం సాక్షాత్కారంలో బాబా చూశారన్నమాట ఎలా ప్రపంచం వినాశనం అయిపోతుంది, బాంబ్స్ పేలుతూ ఉన్నాయి, జంతువులు మనుషులు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు, భయంకరమైన వినాశనం బాబా చూశారు. ఎప్పుడు కూడా బాబా కళ్ళకి నీళ్లు రాలేదు. ఆ దృశ్యం చూసి మాత్రం దాదా కళ్ళకు నీళ్ళు వచ్చేసేసాయి. తర్వాత ఆయన భగవంతుడితో చెప్పారు, భగవంతుడా నాకు ఇప్పుడు చూడలేని వినాశనము, నాకు నీ మోహిని రూపం చూపించమని చెప్పారు. వెంటనే సతీయుగం యొక్క సాక్షాత్కారమైంది. అందమైన ప్రపంచం ఉంది, ఆకాశం నుంచి ఒక నక్షత్రం ఒక్కొక్క నక్షత్రం దిగుతూ ఒక దేవిగా ఒక దేవతగా రాజకుమార్ రాజకుమారిగా మారుతున్నట్టు ఇలా సాక్షాత్కారం అయింది. తర్వాత ఆయనకి ఏ మాట వినిపించిందంటే ఆకాశవాణి లాగా, నీకు ఇలాంటి ప్రపంచం తయారు చేసేది ఉంది, నువ్వే తయారు చేయాలి ఇలాంటి ప్రపంచం. దాదా ఆ యొక్క విషయాలు విన్న తర్వాత, నేను ఎలా తయారు చేయగలుగుతాను అలాంటి ప్రపంచాన్ని, అంత అందమైన ప్రపంచాన్ని, ఇలా ఆలోచనలో పడిపోయేది. చాలా ఏకాంతంగా కూర్చొని ఆలోచించేది. కొద్ది రోజుల తర్వాత ఆయనకు స్పష్టమైపోయింది, పరమాత్ముడు నా శరీరం యొక్క ఆధారం తీసుకొని ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి కార్యాన్ని నిర్వహిస్తారు. ఈ విషయం స్పష్టమైందన్నమాట. పరమాత్మ పరిచయానికి లోపల పరమాత్మ తన పరిచయాన్ని ఇచ్చారు. పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ దేహం యొక్క ఆధారం తీసుకున్నారు. అప్పుడు కర్తవ్య వాచకమైన నామం ప్రజాపిత బ్రహ్మ అని పరమాత్ముడు పెట్టారు. ఇలా ప్రజాపిత బ్రహ్మ ద్వారా సింధ్ హైదరాబాద్ లో ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మొదలైంది. ఈ విశ్వవిద్యాలయం యొక్క స్థాపన అయి ఈ సమయంలో దాదా ఇంట్లో చిన్న గదిలో విశ్వవిద్యాలయం నడిచేది. ఇప్పుడు ఈ యొక్క విశ్వవిద్యాలయం 3000 కేంద్రాలతో విస్తరించి ఉంది. మొత్తం 60 దేశాలలో ఈ విశ్వవిద్యాలయం యొక్క కేంద్రాలు ఉన్నాయి. ఎందుకంటే పరమాత్మ సృష్టిని మార్చేటువంటి కార్యము ఇలా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా చేస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ దేహం యొక్క ఆధారం తీసుకున్నారు. భక్తి మార్గంలో మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, శివుడు ముందు నంది ఉంటుంది. అంటే పరమాత్ముడు ఎద్దులో కాదు కదా వచ్చింది, ఆయన నిరాకారుడు కదా, నిరాకారుడు ఎలా ఎద్దు మీద కూర్చోగలుగుతాడు? అది గుర్తుగా అన్నమాట. బ్రహ్మ శరీరంలో పరమాత్ముడు ప్రవేశించాడు, దాని గుర్తుగా అక్కడ నంది చూపించారు. ఈ ప్రజాపిత బ్రహ్మకి భగీరథుడు అని కూడా అంటారు. మీరు విన్నారు కదా భక్తి మార్గంలో ఎప్పుడైతే సాగరుడు యొక్క పిల్లలు మసి అయిపోయారో అప్పుడు భగీరథుడు గంగ తీసుకొచ్చాడు అని చూపిస్తారు. అంటే పరమాత్ముడు జ్ఞాన సాగరుడు, ఆయన ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ యొక్క జ్ఞాన గంగని ప్రవహింపు చేస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇతడి పేరు భగీరథుడు కూడా అని ఉంది. ఇలా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రపంచాన్ని సతీయుగంగా మార్చేటువంటి కార్యం ప్రస్తుత సమయంలో పరమాత్ముడు చేస్తూ ఉన్నారన్నమాట. అయితే పరమాత్ముడు యొక్క ముఖ్యమైన కార్యం ఏంటి, సృష్టి యొక్క స్థాపన, సతీయుగానికి స్థాపన చేస్తారు, కలియుగం యొక్క వినాశనం చేయిస్తారు, సతీయుగం యొక్క పాలన చేయిస్తారు. అన్ని కార్యాలు పరమాత్ముడు కాచేసేది. ఇప్పుడు ఈ కాలచక్రంలో మీరు చూస్తారు చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము, ఇదంతా ప్రకృతి యొక్క కార్యం. మనం చేసే పనులు ఏంటి? మన పనులు మనం చేసుకుంటాం, వ్యక్తిగతమైన పనులు. అందువల్ల పరమాత్ముడికి రచయిత అంటారు, సృష్టికర్త అంటారు, దేవతలకి కంట్రోలర్స్ అంటారు. మనుషులకి పరమాత్ముడు ఎక్కువ డ్యూటీ ఏం చెప్పలేదు, సెల్ఫ్ కంట్రోలర్. మిమ్మల్ని మీరు చూసుకోండి చాలు. ఇప్పుడు మనం పరమాత్మునికి ప్రపంచానికి స్వర్గంగా మార్చడంలో ఏం సహాయం చేయగలుగుతాం? పరమాత్మ చెప్తున్నారు మీరు నాకు సహాయం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క స్థితిని ఉన్నతంగా మార్చుకోండి, మీ ఆత్మకు మీరు పావనంగా చేసుకోండి, మీరు నిర్వికారిగా కండి. అదే నాకు సహాయం చేస్తున్నట్టు. మీరు ఇళ్లలో కూడా పిల్లలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళు సరిగ్గా చూసుకుంటే చాలు కదా, మీకు సహాయం చేసినట్టు అనుకుంటారు కదా మీరు. వాళ్ళ బట్టలు వాళ్ళ పుస్తకాలు పరమాత్ముడు చెప్తున్నారు మీరు నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగతమైన జీవితాన్ని పావనంగా నిర్వికారిగా తయారు చేసుకోవటమే నాకు సహాయం చేసినట్టు, నిషయ వికారాలకి మీరు వ్యక్తిగతంగా దూరం కండి, నాకు గొప్ప సహాయం చేసినట్టు అని పరమాత్ముడు చెప్తున్నారు. చేస్తారు కదా పరమాత్ముడు యొక్క కార్యంలో సహాయం. ఎందుకంటే ఇప్పుడు సత్య ధర్మం యొక్క స్థాపన, అధర్మం యొక్క వినాశం యొక్క కార్యం పరమాత్ముడు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ రెండూ జరుగుతూ ఉన్నాయి. మరి దేంట్లో సహాయం చేస్తారు? కన్స్ట్రక్షన్లోనా డిస్ట్రక్షన్లోనా? పవిత్రులుగా నిర్భికారిగా సతోప్రధానంగా అయి మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుంటాం అనుకోండి, స్థాపనలో సహాయం చేస్తున్నట్టు. మనం గొడవ చేసుకుంటూ అశాంతిగా ఉంటూ ఇతరులని దుఃఖ పెడుతూ మనం దుఃఖపడుతూ ఉంటే వినాశనంలో సహాయం చేస్తున్నట్టు. మరి ఏ కార్యం చేస్తారు? స్థాపన కార్యంలో సహాయం చేస్తారా, వినాశనం యొక్క కార్యంలో సహాయం చేస్తారా? స్థాపన యొక్క కార్యంలో కదా. తర్వాత సర్వ సంబంధాలతో పరమాత్ముడికి జ్ఞాపకం చేస్తాం. అన్నిట్లో ముఖ్యమైన సంబంధాలు మనతో పరమాత్ముడికి ఏంటంటే, ఆయనే మనకి తండ్రి, టీచర్, గురువు. మన జీవితంలో ముఖ్యంగా మూడు సంబంధాలు ఉంటాయి కదా. తల్లి తండ్రి మనకి పుట్టిస్తారు, తర్వాత టీచర్ దగ్గర చదువుకోవడానికి వెళ్తాం, లాస్ట్కి గురువుగారి దగ్గర వెళ్తాం ముక్తి, జీవన్ ముక్తి కోసం. ఇప్పుడు పరమాత్ముడికి దగ్గర వెళ్ళి కూడా మనం అంటాం కదా, త్వమేవ మాతాశ పితాత్మమేవ, త్వమేవ బంధుష సఖాత్మమేవ అని మనం భక్తి మార్గాల్లో అంటూ వచ్చాం. కానీ ఆ సంబంధం యొక్క అనుభూతి మాత్రం మనం చేసుకోలేదు. ఇప్పుడు పరమాత్ముడు స్వయంగా మనకి తండ్రిగా, టీచర్గా, సత్గురువుగా ఆ యొక్క సంబంధాల యొక్క ప్రేమని మనకిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటే ఏంటి? పిల్లలకి వారసత్వం ఇస్తారు, పెంచి మరి వారసత్వం ఇస్తారు. అంటే పరమాత్ముడు కూడా మనకి తండ్రి కదా, ఆయన మనకేం వారసత్వం ఇస్తారు? ఆ తండ్రి అయితే ఒక జన్మ యొక్క వారసత్వం మాత్రమే ఇస్తారు. ఆత్మ యొక్క తండ్రి పరమాత్ముడు. మనకి పరమాత్ముడు మాత్రం మనకి జన్మ జన్మల యొక్క వారసత్వం, 21 జన్మలు సుఖము, శాంతి, పవిత్రత యొక్క వారసత్వం ఇస్తారు. తర్వాత ఆ టీచర్ చదివిస్తారు కదా స్కూల్స్లలో, లెక్కలు, హిస్టరీ, జోగ్రఫీ, సైన్స్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ పరమాత్ముడు మనకేం చదివిస్తున్నారు? ఇది కూడా హిస్టరీ, జోగ్రఫీ. సృష్టి యొక్క ఆది మధ్య అంతం తెలుసుకోవడం అంటే హిస్టరీ, జోగ్రఫీ. తర్వాత లెక్కలు, ఇక్కడ కూడా లెక్కలు పరమాత్ముడు చెప్తారు టీచర్ గా. కర్మల యొక్క లెక్కలు అన్నమాట. మనం మంచి ఆలోచించామనుకోండి ప్లస్ అవుతుంది, చెడు ఆలోచించామనుకోండి మైనస్ అవుతుంది. మంచి ఆలోచించింది ప్రాక్టికల్ గా చేస్తామనుకోండి అది ఇంటూ అవుతుంది, చెడు ఆలోచించి చెడు ప్రాక్టికల్ గా అయింది అనుకోండి అది డివైడ్ అయిపోతుంది. ఈ కర్మల యొక్క లెక్కలు పరమాత్ముడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. శ్రేష్ట కర్మలు చేయాలి, ఇంటూ జరిగేలాగా కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్ముడి సృష్టి పైన వస్తారో, పరమాత్ముడికి తెలుసుకొని ఏ ఒక మంచి కార్యం చేస్తే ఒకదానికి 100 రెట్లు 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఎందుకంటే పరమాత్ముడికి తెలుసుకున్న తర్వాత చేశాం కాబట్టి. ప్రతి ఒక్క కర్మం శ్రేష్ట కర్మ మారుతుంది అనుకోండి, ఒక కర్మలకి 1000 రెట్లు 10 రెట్లు సహా దాని యొక్క ప్రతిఫలం అనేది పొందుతూ ఉంటాం. పరమాత్ముడు ప్రస్తుత సమయంలో తండ్రిగా 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు, టీచర్గా చదివించి అక్కడ చదివించి టీచర్లు డాక్టర్గా, ఇంజనీయర్గా, లాయర్గా, బ్యారిస్టర్గా తయారు చేస్తారు, కలెక్టర్గా తయారు చేస్తారు. ఇక్కడ పరమాత్ముడు మనకు చదివించి శ్రీలక్ష్మి, శ్రీనారాయణులుగా తయారు చేస్తారు. శ్రీలంక లక్ష్మీ నారాయణ ముందు కలెక్టర్, డాక్టర్, ఇంజనీయర్స్ అందరు తల వంచుతారు కదా. అన్నిటికన్నా గొప్ప స్టేటస్ అన్నమాట శ్రీలక్ష్మి శ్రీనారాయణుడిగా మార్చటం. అందువల్ల ఈ విశ్వవిద్యాలయంలో లక్ష్మీనారాయణ ఫోటో పైన నిరాకర్ పరమాత్ముడి యొక్క చిత్రం ఉంటుంది. ఎందుకంటే ఆయన టీచర్ అన్నమాట, బాలాన్ని తయారు చేసిందే పరమాత్ముడు అలా. కాబట్టి ఆయన శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు అన్నమాట. మన టీచర్ పరమాత్ముడు ఎలాంటి వాడంటే ఎక్కడా చదువుకోలేదు. ఏ స్కూళ్లలో, ఏ కాలేజ్లలో, ఏ ప్రొఫెసర్, ఏ ప్రిన్సిపల్ ఉన్నా కానీ ఒక కాలేజ్ లో చదువుకొని ఉంటారు. పరమాత్ముడు ఎక్కడైనా చదువుకున్నారా? లేదు కదా. పరమాత్ముడికి చదివించినట్టయితే వాళ్ళ టీచర్ గొప్పవాడైపోతాడు కదా. పరమాత్ముడు జ్ఞాన సాగరుడు, ఆయనకి ఎవరు టీచర్ లేరు. పరమాత్ముడే మన అందరికీ తండ్రి, ఆయనకు తండ్రి ఎవరు లేరు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడికి తల్లి తండ్రి చూపించారు, రాముడికి తల్లి తండ్రి చూపించారు. ఎందుకంటే దేహం ఉన్న వాళ్ళకి పుట్టించేవాళ్ళు ఉంటారు కదా. కానీ పరమాత్ముడు మాత్రం ఆయనకు తల్లి తండ్రి టీచర్లు ఎవరు లేరు. అతడే మన అందరికీ తల్లి తండ్రి గురువు టీచర్. తర్వాత ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు కదా, అందరు గురువు చేసుకుంటారు. కానీ ముక్తి జీవన్ముక్తి ఎవరైనా ఇచ్చారా? ఇప్పటి వరకు ఇచ్చారా? శిష్యుల ముందే గురువు గారు శరీరం వదిలేశారు అనుకోండి, అప్పుడు శిష్యులకు గతి ఏమైపోవాలి? కానీ పరమాత్ముడు మన అందరికీ సత్ గురువు అన్నమాట. గురువులకి గురు సత్ గురువు. ఆయనే మన అందరికీ తోడు తీసుకెళ్తారు పరంధామానికి, ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. అతడే మనకి సత్ గురువు. అయితే ఇప్పుడు మనం 5 నిమిషాలు పరమాత్ముడు మన యొక్క ఆత్మ తండ్రి, మన శరీరం యొక్క తల్లి తండ్రి ఉండంగా కూడా మనం పరమాత్ముడికి తల్లివి నీవే, తండ్రివి నీవే అని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఎందుకంటే శరీరం యొక్క తండ్రి ఇవ్వలేంది, పరమాత్ముడు ఇవ్వగలుగుతాడు. శరీరం యొక్క తండ్రి శారీరకమైన అశాశ్వతమైన సుఖాలే ఇస్తారు, శాశ్వతమైన సుఖం అయితే తండ్రి ఇవ్వలేడు. అదృష్టాన్ని తండ్రి ఇవ్వగలుగుతాడా? ఇక్కడ లౌకిక తండ్రి ఇవ్వలేడు. వస్తువుని ఇవ్వగలుగుతారు, కానీ వస్తువుని అనుభవించే అదృష్టం మాత్రం ఇవ్వలేరు. కానీ పరమాత్ముడు మాత్రం భాగ్య విధాత, ఆయన మనకు భాగ్యాన్ని కూడా ఇస్తారన్నమాట. మన కర్మలని కూడా శ్రేష్టంగా మారుస్తారు. మన అదృష్టం కర్మలు మారుతాయి అనుకోండి, అదృష్టం మారుతుంది. లౌకిక తండ్రి ఆ పని చేయలేడు. కాబట్టి లౌకిక తండ్రి ఉండంగా కూడా మనం పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తాం. ఎవరైనా శరీరం వదులుతారనుకోండి, అందరు సంబంధికులు అక్కడే ఉంటారు. ఇప్పుడు నువ్వు భగవంతుడిని జ్ఞాపకం చేయమని చెప్తారు. ఎందుకంటే మనము శాశ్వతంగా తోడుండేదే పరమాత్ముడు, శాశ్వతమైన సుఖము శాంతి ఇచ్చేదే పరమాత్ముడు. కాబట్టి శరీరం వదిలే సమయంలోనే జ్ఞాపకం చేయటం ఎందుకు? జీవితం అంతా జ్ఞాపకం చేయాలి. అప్పుడు జీవితం అంతిమ సమయంలో జ్ఞాపకం వస్తాడు. మనుషులు అనుకునేది ఏంటంటే, మనుషులు వృద్ధులుగా అయిపోయిన తర్వాత ముసలోళ్ళుగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేయాలి అనుకుంటారు చివరి సమయంలో. కానీ జీవితాంతం జ్ఞాపకం చేయనప్పుడు చివరి సమయంలో ఎలా గుర్తుకొస్తాడు పరమాత్ముడు? రాడు కదా. ఎవరితో మీరు సంబంధాలు పెట్టుకున్నారో, ఏ వస్తువులతో వ్యామోహం పెట్టుకున్నారో వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. సంబంధికుల జ్ఞాపకం, వైభవాల జ్ఞాపకం, వస్తువుల జ్ఞాపకం వస్తుంది చివరి సమయంలో. పరమాత్ముడి జ్ఞాపకం రాదు కదా. మొదటి నుంచి అభ్యాసం చేసినప్పుడు, శరీరం వదిలినప్పుడు సహజంగా పరమాత్ముడైన జ్ఞాపకం వస్తూ ఉంటది అన్నమాట. ఒక పరమాత్ముడి జ్ఞాపకం మాత్రమే మనకి సుఖం ఇస్తుంది. దేహధారి లేక జ్ఞాపకం మనకి దుఃఖం కలిగిస్తూ ఉంటది. ఒక పరమాత్ముడి జ్ఞాపకమే శాంతి, ఆనందము, సుఖం యొక్క అనుభూతి చేయిస్తుంది. అతడి యొక్క ప్రేమపూర్వకమైన జ్ఞాపకాన్ని రాజయోగం అనడం జరిగింది. ఈ రాజయోగానికి ఆధారము రాజయోగం యొక్క పద్ధతి గురించి ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. యోగం చాలా సహజమైన పద్ధతిలో పరమాత్ముడు మనకి నేర్పిస్తారు. అందరూ నేర్చుకోగలుగుతారు. వృద్ధులైనా సరే, అనారోగ్యంగా ఉన్నా సరే, చిన్నపిల్లలైనా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నేర్చుకోగలిగేటువంటిది ఇది సహజ రాజయోగం. దీని పేరే సహజ రాజయోగం. కానీ ఈ యోగాన్ని నేర్చుకోవాలి అంటే జ్ఞానం కూడా తెలుసుకోవాల్సిందే. చాలా మంది అంటారు, మేము యోగం నేర్చుకుంటాం కానీ మీ జ్ఞానంలో రాము అంటారు. ఈత కొట్టడం నేర్చుకోవాలి కానీ నీళ్ళలో దిగకుంటే ఈత వస్తుందా? ఈత కొడతాను కానీ నేను నీళ్ళలో దిగనంటే ఈత కొట్టడం నేర్చుకోగలుగుతారా? రాదు కదా. అదే విధంగా పరమాత్ముడు కూడా చెప్తున్నారు, యోగానికి ఆధారము జ్ఞానం. జ్ఞానం తెలుసుకున్న తర్వాత మీరు యోగం చేయగలుగుతారు. జ్ఞానం లేకుండా యోగం మాత్రం చేయలేరు. యోగానికి జ్ఞానానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు వరకు మీకు పరమాత్మ పరిచయం కూడా లభించింది కదా. పరిచయము ప్రేమ సంబంధము ప్రాప్తి జ్ఞాపకానికి ఆధారము. తర్వాత పరమాత్ముడితో మనకు సంబంధం ఉండే ఉంది కాబట్టి మనం తల్లివి నీవే తండ్రివి నీవే అని పిలుస్తూ ఉంటాం కదా. అంటే సంబంధం ఉంది కానీ లౌకిక తల్లి తండ్రిని ఎలా జ్ఞాపకం చేస్తాము, అలా సహజంగా పరమాత్ముడి యొక్క జ్ఞాపకం మనకి రాదు. వస్తుందా? ఎందుకు రాదు? ఇప్పుడు మీరు చూడండి, చిన్న పిల్లలు కూడా తల్లి తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అమ్మ అమ్మ నానా నానా అంటూ ఉంటారు. ఒకవేళ నానా ఆఫీస్ వెళ్ళాడు అనుకోండి, వచ్చే సమయంలో తలుపు దగ్గర నిలబడతారు బయట, నానా వస్తాడు నానా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా మనం పరమాత్మకి జ్ఞాపకం చేస్తామా? చెయ్యం. ఆయన జ్ఞాపకంలో కూర్చున్నా కానీ ఏకాగ్రత కుదరదు. దేవుడు గదిలో కూర్చొని ఉన్నారు, ఫోటో ఎదురుగా కూర్చొని ఉన్నారు కానీ ఏకాగ్రత కుదరదు. ఒక పరమాత్ముడి యొక్క జ్ఞాపకానికి మాత్రం మనకి ఏకాగ్రత కుదరదు. ఇంకా మిగతా అందరి జ్ఞాపకం కోసము ఏకాగ్రత కుదురుతుంది కదా, కుదురుతుంది కదా. ఎవరైనా అన్నారా, అబ్బాయిని జ్ఞాపకం చేయటం కష్టము, భర్తని జ్ఞాపకం చేయటం కష్టము, తండ్రిని జ్ఞాపకం చేయటం కష్టము, ఎవరైనా అన్నారా అలా? కానీ పరమాత్ముడికి జ్ఞాపకం చేయటం మాత్రం కష్టం అంటారు కదా. అసలు ఏకాగ్రత కుదరదు, కూర్చున్నది దేవుణ్ణి జ్ఞాపకం చేయటానికి కానీ బుద్ధి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటుంది అంటారు. కారణం ఏంటిది? అతడితో సరి అయిన సంబంధం మనం పెట్టుకోలేదు, అతడితో మనం ప్రేమ పెట్టుకోలేదు. మరి అన్ని ఇచ్చేది ఆయనే అంటారు కదా, దిక్కు లేని వాడికి దేవుడే. ఏమి లేనప్పుడు జ్ఞాపకం చేస్తారు కానీ పరమాత్మ చెప్తున్నారు అలా చెయ్యకండి, అన్ని పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేయండి. కష్టమైన పరిస్థితుల్లో మాత్రమే మీరు జ్ఞాపకం చేస్తారు కానీ అది స్వార్థం జ్ఞాపకం కదా. కానీ సుఖ పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో కూడా మనం పరమాత్ముడి జ్ఞాపకం చేయాలి. అనుకూల పరిస్థితిలో ప్రతికూల పరిస్థితులలో మనం పరమాత్ముడికి జ్ఞాపకం చేయాలన్నమాట. అంటే ఏ విధంగా ఒక అబ్బాయి ఉంటాడు తన తండ్రిని సహజంగా జ్ఞాపకం చేయగలుగుతాడు కదా, అదే విధంగా ఆత్మ యొక్క తండ్రి పరమాత్ముడు. మరి ఆత్మకి తన తండ్రి పరమాత్ముడికి జ్ఞాపకం చేయటం కష్టమేముంది? సహజమే కదా. ఎలా శరీరం ఉంటుందో అలా ఆయన తండ్రి కూడా అలాగే ఉంటాడు. మన ఆత్మ ఎలా ఉందో ఆత్మ యొక్క తండ్రి కూడా నిరాకార్ జ్యోతి బిందు స్వరూపుడు. అంటే మనము దేహాభిమానంలో ఉండే అలవాటు కదా, నిన్న చెప్పాం కదా మీకు, మనం జీవితాంతం నేను దేహాన్ని, మనం దేహం అనుకుంటూ ఇతరులని దేహాన్ని చూస్తూ దేహ సంబంధికులతో దేహం యొక్క అభిమానంతో వ్యవహారం చేస్తాము. అందువల్ల నిరాకార పరమాత్మ యొక్క జ్ఞాపకం మనకి కష్టమవుతుంది. తర్వాత ఎప్పుడైతే మన బుద్ధి పరమాత్ముడితో ఏకాగ్రంగా అవుతుందో కామక్రోధ లోభ మోహ అహంకారము వాటికవే దూరం అయిపోతాయి. ఒక్కొక్క దానికి మనం దూరం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల అంటారు కదా, రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడని. అంటే రాజయోగానికి ఆధారము జపమాల, గురువు, శాస్త్రం కాదు. ఇప్పుడు మీరు లౌకిక తండ్రిని జ్ఞాపకం చేయాలంటే జపమాల తిప్పుతారా? మీ అబ్బాయిని జ్ఞాపకం చేయాలంటే జపమాల తిప్పుతారా? అవసరమా? జపమాల తిప్పుతేనే జ్ఞాపకం వస్తుందా ఏంటి? కానీ జపమాల చేతిలో ఉన్నా కానీ జ్ఞాపకం వస్తుందా? అది కూడా రావట్లేదు కదా. చాలా మంది జపమాల చేతులు తిప్పుతూ ఉంటారు, బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. కానీ అదే విధంగా రాజయోగానికి ఆధారం జపమాల కాదు, మనస్సుతో జ్ఞాపకం చేయాలి, ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేయాలి పరమాత్ముడికి. తర్వాత మనుష్యుల జ్ఞాపకానికి పరమాత్ముడి జ్ఞాపకానికి కొంత తేడా ఉంది. ఎందుకంటే పరమాత్మ నిరాకారుడు, మనుషులందరూ దేహధారీలు. మనం దేహధారీగా ఉన్నాం కాబట్టి దేహధారీల్ని సహజంగా జ్ఞాపకం చేస్తాము. కానీ పరమాత్మ నిరాకారుడు, అశరీరి, అజన్మ, అభోక్త, అవ్యక్త, అకర్త, ఆయనకు మనలాంటి శరీరం లేదు కాబట్టి మనం శరీరంతో జ్ఞాపకం చేయొద్దు. పరమాత్ముడికి జ్ఞాపకం చేయటానికి చిన్న శ్రమ ఏంటంటే ఈ దేహాన్ని మర్చిపోవాలి, ఈ చర్మంతో తయారైనటువంటి దేహాన్ని మరపు రావాలి, విస్మృతి చెందాలి. అప్పుడు సహజంగా పరమాత్ముడి యొక్క జ్ఞాపకం మనకి కలుగుతూ ఉంటుంది. అందువల్ల దేవాలయాల్లో చూడండి, చెప్పులు బయట వదులుకొని లోపల గుళ్ళో వెళ్తారు, చెప్పులతో వెళ్ళారు కదా, ఎందుకు? అదే విధంగా పరమాత్ముడికి జ్ఞాపకం చేయటానికి ఈ దేహం కూడా చర్మంతో తయారైందే కదా, ఇది కూడా ఒక చెప్పు లాంటిది, దీన్ని కూడా మర్చిపోవాలి. ఏ విధంగా ఇప్పుడు ఈ లైట్ కనెక్షన్ ఉంటది అనుకోండి, ఈ బల్బు వెలగాలి అంటే రెండు వైర్లు కనెక్షన్ ఇస్తారు, దానిపైన ఉన్నటువంటి ప్లాస్టిక్ తొలగించేసిస్తారు, ఆ లోపల ఉన్నటువంటి తీగలు జాయింట్ చేస్తారు, అప్పుడు కానీ బల్బు వెలగదు కదా. అదే విధంగా ఈ దేహం అనే ప్లాస్టిక్ ని మనం తొలగించాలి, అంటే దేహాన్ని మర్చిపోయి ఆత్మకి పరమాత్మతో సంబంధాన్ని జోడించాలి. అప్పుడు మనం సహజంగా పరమాత్మతో ఏకాగ్రత కుదురుతుంది అన్నమాట. ప్లాస్టిక్ తో సహా మనం ముడి వేస్తాం అనుకోండి గట్టిగా, అప్పుడు లైట్ వెలుగుతుందా? బల్బు వెలగదు కదా. అదే విధంగా పరమాత్మ చెప్తున్నారు, మీరు కూడా దేహాన్ని మర్చిపోవాలి, అప్పుడు సహజంగా నన్ను జ్ఞాపకం చేయగలుగుతారు. ఈ రాజయోగానికి చిన్న శ్రమ ఏంటంటే దేహాన్ని మర్చిపోవటం. ఈ యొక్క రాజయోగంతో మనకి ఆత్మశక్తి లభిస్తుంటది, ఆత్మ శాంతి యొక్క అనుభూతి పొందుతూ ఉంటుంది, పరమాత్మతో సర్వ సంబంధాల యొక్క ప్రేమను పొందుతూ ఉంటుంది. రాజయోగం అనగా ఏ విధంగా చకోర్ పక్షి చంద్రుడి వైపు ఆకర్షింపడతాడు, దీపం వైపు మిడతలు ఆకర్షింపడతాయి, అదే విధంగా ఆత్మ పరమాత్ముడి వైపు ఆకర్షింపడటమే రాజయోగం. అంటే ఆత్మ యొక్క ఆకర్షణ పరమాత్ముడి వైపు కలిగి ఉండటమే రాజయోగం. అది ఇప్పుడు వరకు లేదు మనకి, పరమాత్మ యొక్క ఆకర్షణ లేదు. వస్తువుల ఆకర్షణ, దేహ సంబంధికుల ఆకర్షణ ఉంటుంది. ఎవరితో ఎక్కువ ప్రేమ ఉంటుందో రోజంతా వాళ్ళతో ఒక్కసారి కలవకున్నా కొంచెం బాధగా ఉంటుంది, ఎలాగో ఉంటుంది కదా. ఆ ప్రేమ మనం పరమాత్ముడితో పెట్టుకోవాలి. ఒక క్షణం కూడా పరమాత్ముడికి మర్చిపోయి ఉండలేము. అలాంటి స్థితి మనం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దేహ సంబంధికులే ఎంత వరకు, దేహం ఉన్నంత వరకే కదా. దేహం ఉన్నంత వరకు కూడా ఎన్నో వాళ్ళతో కష్టాలు, బాధలు, నష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరితో ప్రేమ పెట్టుకున్నా కానీ మన హృదయపూర్వకమైన ప్రేమ ఒక పరమాత్మతో పెట్టుకోవాలి. ఇలా సర్వ సంబంధాలతో ప్రేమతో జ్ఞాపకం చేయటమే వాస్తవంగా రాజయోగం. రాజయోగం ఏ కష్టమైన పద్ధతి లేదు. కూర్చోటానికైనా లేవటానికైనా ఎక్సర్సైజెస్ ఏమీ లేవు. అక్కడ నేర్పించేది హఠ యోగం, ఇది రాజయోగం. హఠ యోగాలు శరీరానికి సంబంధించినటువంటివి, ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు కదా, కానీ మనసుతో సంబంధం ఉండదు, శరీరంతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు మరలించటం, చేతులు మరలించటం, అది శరీరంలో యాక్టివ్నెస్ వస్తుంది, ఆరోగ్యం మాత్రమే బాగుంటుంది. కానీ మనస్సు పరమాత్మ వైపు మరలించినట్టయితే మానసికమైన శాంతి మనకు లభిస్తుంది. దాంతో మానసికమైన శాంతి లభించదనమాట. అందరూ చేయలేరు అది హఠయోగము. అనారోగ్యం ఉన్న వాళ్ళు చేయలేరు, ముసలి వాళ్ళు చేయలేరు, అందరు చేయలేరు ఆ యొక్క యోగం. ఇప్పుడు గీతలో కూడా మన్ మనాభవ్ అని చెప్పారు, తన్ మనాభవ్ అని చెప్పారు, ఎక్కడైనా మన్ మనాభవ్ అని చెప్పారు. మనస్సును నాతో జోడించమని చెప్పారు, తనువుని కాదు. అయితే ఈ యొక్క రాజయోగం మనస్సు ద్వారా చేసేటువంటిది. ఈ రాజయోగంలో మూడు స్టేజెస్ ఉన్నాయన్నమాట, త్రీ స్టేజెస్ అన్నమాట. మొదటి స్టేజ్ ఏంటంటే విచార్ సాగర్ మంథన్, మననం చెయ్యాలి. నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు, ఆత్మ చింతన చేస్తూ 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 పరమాత్మలో మన బుద్ధి ఏకాగ్రంగా అవుతుంటుంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే రూహరిహన్, అంటే పరమాత్మలో పరమాత్మతో సంభాషణ చెయ్యాలి, మాట్లాడాలి. ఏ విధంగా తండ్రి పిల్లల సంభాషణ జరుగుతుంది కదా, ఆత్మ పరమాత్మతో సంభాషణ జరగాలి. థర్డ్ స్టేజ్ ఏంటంటే బిందు రూప్ స్థితి, అంటే కంప్లీట్ ఏకాగ్రత, పూర్తిగా ఏకాగ్రంగా అయిపోయి పరమాత్ముడి యొక్క గుణాలి మనం అనుభూతి చేసుకోవటం ఆ థర్డ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ మూడు స్టేజెస్ ఉంటాయి రాజయోగం. ఈ రాజయోగం యొక్క అభ్యాసం కోసం మనకు అనుకూలమైన సమయము అమృత్ వేళ సమయం, అంటే పొద్దున్న 4 గంటలకి మంచి సమయం అన్నమాట. ఎందుకంటే పరమాత్ముడు కూడా చాలా బిజీగా ఉంటారు రోజంతా, అందువల్ల మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు, మీరు 4 గంటలకు నా దగ్గర రండి, నేను మీతో మాట్లాడగలుగుతాను, మీతో కలవగలుగుతాను, మీరు ఏదికి వరదానాలు కావాలంటే ఆ వరదానం ఇవ్వగలుగుతాను అని పరమాత్ముడు ఆ సమయం ఒకటి ఫిక్స్ చేశారు. ఆ సమయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏ పనులు ఉండవు కదా, ఎవరికి కిచెన్ లో పని ఉండదు, ఏ వ్యాపారం, ఏ షాప్, ఏ మార్కెట్ తెరిచి ఉండదు. కాబట్టి ఆ సమయంలో సహజంగా మనం పరమాత్ముడికి జ్ఞాపకం చేయగలుగుతాం. కాబట్టి ఆ యొక్క సమయం అనుకూలమైన సమయం రాజయోగానికి. కాబట్టి మీరు అభ్యాసం చేసి చూడండి. ఇక్కడైతే రేపు ఉంటారు కదా, రేపు వెళ్ళిపోయినా కానీ పొద్దున్నైతే ఉంటారు కదా, రేపు ఒక్కరోజు పొద్దున్న 4 గంటలకి ఇక్కడ అందరూ యోగమేక అభ్యాసం చేస్తారు, మీరు కూడా వచ్చి యోగమేక అభ్యాసం చేయండి. లేచిన తర్వాత ఏం ఆలోచించాలి, ఎందుకంటే ఉత్తగా కూర్చున్నా కానీ నిద్ర వస్తుంది, ఆలోచన ఉండాలి, ఆలోచన ఉంటేనే నిద్రపోతుంది. తర్వాత యోగం యొక్క అనుభూతి పొందుతున్నా కానీ నిద్రపోతుంది అన్నమాట. కాబట్టి లాస్ట్ లో మీకు కామెంటరీ చేసుకుంటూ యోగం చేయిస్తాను, అవే అనుకుంటూ ఉండాలి. తర్వాత రోజంతా కూడా కొంత అభ్యాసం చేస్తూ ఉండాలి, నేను ఒక ఆత్మను, దేహానికి అతీతమైన చైతన్యమైన శక్తిని, ఈ అన్ని కార్యాలు నేను ఈ దేహం ద్వారా చేస్తూ ఉన్నాను, వాస్తవంగా నేను శాంతి ధామం నుంచి వచ్చాను, ఈ సృష్టి ఒక రంగస్థలం ఉంది, నేను ఇక్కడ పాత్ర వహించడానికి వచ్చాను, ఎవరిని చూసినా ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మ కూడా ఒక యాక్టర్ లాగా వచ్చింది ఈ శరీరాన్ని తీసుకొని, మనం ఆత్మలం సహోదరులము, నేను పరమాత్మ యొక్క సంతానాన్ని, ఇలా కొంత కొంత మననం చేసుకుంటూ ఉంటే సహజం అవుతూ ఉంటాను. యోగం చేసినప్పుడు పగలంతా అవి ఇవి మాటలు అటు ఇటు బుద్ధిని తిప్పారనుకోండి, యోగంలో ఏకాగ్రత తొందరగా కుదరదు. కాబట్టి ఏది చూసినా కానీ మనం వాటి యొక్క ప్రభావం మనసు మీద పడకుండా చూసుకోవాలి. అన్ని నిమిత్త మాత్రం సాక్షిగా అన్ని వ్యవహారాలు చేసినప్పుడు సహజంగా యోగంలో ఏకాగ్రత కుదురుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనము యోగం యొక్క అభ్యాసం చేసుకుంటూ కూర్చుందాము. నేను చెప్పిన మాటలు మీరు మనసులో ఆలోచిస్తూ కూర్చోండి. ఆ మాటలే ఎప్పుడు యోగంలో కూర్చున్నా గాని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. కళ్ళు తెరిచి కూర్చోండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, జ్యోతి బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను పవిత్ర స్వరూపాన్ని, నేను ఆత్మను శుద్ధ స్వరూపాన్ని, నేను ఆత్మను చైతన్యమైన శక్తిని, నేను ఆత్మ దేహాన్ని నడిపించే చైతన్యమైన శక్తిని, ఈ దేహాన్ని నడిపించే నేను ఆత్మ రథిని, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని, నేను ఆత్మను దేహానికి అతీతమైన చైతన్య శక్తి, నేను ఆత్మను పరంధామ్ నివాసిని, ఈ సృష్టి అనే రంగస్థలంలో దేహం యొక్క ఆధారం తీసుకొని పాత్ర వహిస్తూ ఉన్నాను.